जय गुरुदेव
जय
शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः योनित्यमच्युतपदां भुजयुग्मरुक्मा व्यामोहतस्थलितराणि तुनाय मे अस्मद्गुरोर्भगवतोऽस्यदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविरसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवां भोजातवानुदयं कालज्ञानविदग्रिणीं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृतामयूकैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां नीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गी सर्वालङ्कारयुक्तां सततमवयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्री या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः ప్రియ భగవద్బంధువులార సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో అంతర్భాగంగా మనం మూడో రోజులకు ప్రవేశిస్తూ సత్సంగ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ గురుదేవులు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవీ భాగవతాంతర్గత విషయాన్ని గురించి చర్చించుకునే అవకాశం గురుదేవులు మనకు ప్రసాదించారు. సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ మనం నిన్నటి రోజున వ్యాసుడి యొక్క పుత్రకాంక్షని గురించి తెలుసుకునే ప్రయత్నం ప్రారంభం చేశాం. మనకు ఒకటి అనిపిస్తుంది, మనకున్నట్లే మహాత్ములకు కూడా కోరికలు ఉంటాయా అంటే, కోరిక అనే పదానికి రమణ మహర్షులు వారు ఏం చెప్పారంటే, మన జీవనానికి సరిపడే దానిని మించి మనం ఆలోచిస్తే అది కోరిక అయిపోతుంది అని. అంటే జీవనానికి అవసరమే. నిన్న మనకు చాలా విశేషాలు మనకు సత్సంగం ద్వారా అందిస్తున్నారు గురుదేవులు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అని అంటూనే మళ్ళీ దీన్ని నమ్మద్దు అని ఒక బోధ చేస్తున్నారు. అంటే ఉన్నంత వరకు ఎలా వినియోగించుకుంటే సద్వినియోగం అవుతుంది, అలా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని మనం చేజేతులా వారు చేసుకుంటున్నామా బాగు చేసుకుంటున్నామా అది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఉపయోగించేది ఒకటే అయినా ఉపయోగించవలసినటువంటి ప్రదేశాన్ని అనుసరించి శిక్ష కానీ లేకపోతే సన్మానం కానీ జరుగుతుంది. దానికి మహాత్ములు ఎలా చెప్పారంటే, ఒక డాక్టర్ గారు ఒక కత్తితో శస్త్రచికిత్స చేస్తాడు, అది బాగా సద్వినియోగం అయిందనుకోండి, బాగా సక్సెస్ అయిందనుకోండి, అతనికి సన్మానం చేస్తాడు. ఇదే ప్రపంచంలో ఇలా నేను కత్తితో ఎదుటివారిని ఇలా గాయం చేశాను, అది నాకు సన్మానం అయింది కదా అని బయట ప్రపంచంలో ఇంకొకరిని గాయం చేసి ఇబ్బంది పెడితే అది శిక్ష అవుతుంది. అంటే ఉపయోగించింది ఒకే వస్తువు కత్తి, కానీ అక్కడ సన్మానము అవమానము అనేటువంటి రెండు జరగడానికి కారణం ఏంటంటే, ప్రయోగించవలసినటువంటి ప్రదేశాన్ని గుర్తించి విచారణ చేయడం, ఎలా వినియోగిస్తే సద్వినియోగం అవుతుంది. ఇంకో రహస్యం కూడా చెప్పారు, ఎక్కడైనా ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగితే కారణమైనటువంటి కత్తికి ఎవరో శిక్ష వేయరు, దాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తికి వేస్తారు. అలాగే దేహానికి ఆ శిక్ష, లోన మన ఆలోచనలకు ఆ శిక్ష అంటే మన ఆలోచనల విధానం ప్రకారమే శిక్ష అనేటువంటిది ఖరారవుతుంది. కత్తి అనేటువంటిది అది నిమిత్త మాత్రం, అది ఊరికే మనం ఉపయోగిస్తే ఉపయోగపడేది, కానీ దాన్ని మనం వినియోగించుకున్న విధానాన్ని బట్టి శిక్షగా అది వస్తుందా లేక సన్మానంగా మారుతుందా అనేటువంటిది. అలాగే దేహాన్ని ఎలా వినియోగించుకున్న కాలంలో ముందుకు వెళ్ళిపోతాం, కాలం ఎవరి కోసం ఆగదు. ఈ సమయాన్ని ఇంకో విధంగా ఖర్చు పెట్టినా కాలం అయిపోతుంది, మనం ఈ విధంగా భగవద్ విచారణతో కాలాన్ని గడిపినా కాలం వెళ్ళిపోతుంది. కానీ ఏది సద్వినియోగం అవుతుంది ఏది దుర్వినియోగం అవుతుంది అనే విషయాన్ని గుర్తించి మనకి ఒక అవకాశం ఇచ్చారు. అలాగే వ్యాస భగవానుడు కూడా పుత్రకాంక్షతో ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ విశేషం ఏమిటంటే మహాత్ముల మనస్సు కదిలిందనుకోండి అది లోక కళ్యాణం కోసం, మన మనస్సు కదిలిందనుకోండి బంధనానికి కారణమవుతుంది. వాళ్ళ కదలికలకి మన కదలికలకి ముడిపెట్టకూడదు. లోకంలో వ్యాసులందరి వారు మనస్సు కదిలింది కదా, నేను కదిలితే తప్పేంటి, నాలో కదిలితే తప్పేంటి, ఇలా ఆలోచనలు చాలామంది కలుగుతాయి. కానీ మనం కొన్నింటిని మాత్రమే మహాత్ముల దగ్గర పట్టుకుంటున్నాం, కానీ ఏది మనకు అవసరం అక్కడ పట్టుకోవడం లేదు. మనం గురుదేవుల వైభవాల్లో మనం కర్ణాకర్ణిగా వినే కథ ఒకటి ఉంటుంది. గురువుగారు చోటకు వెడుతూ వెడుతూ దాహం తీర్చుకోవడానికి ఆయన దగ్గరలో ఉన్నటువంటి కల్లుపాక దగ్గరికి వెళ్ళి కళ్ళు స్వీకరిస్తాడు. ఆయనే తీసుకుండగా లేని మేము తీసుకుంటే తప్ప అని శిష్యుడు ఒక ముంతకి 10 ముంతలు తాగుతారు. కొంత దూరం వెళ్ళారు గురువుగారు, సలసలాకాగి కంచు తాగారు. ఇప్పుడు శిష్యుల వైపు చూశారు, మీరు కూడా తాగుతారా అన్నట్టుగా. కళ్ళైతే తాగుతాం కానీ కంచు ఎవరు తాగుతారు కనుక. అంటే అక్కడ అనుకరణ, గురువుని అనుకరించడము అనుసరించడం రెండున్నాయి. గురువుగారు ఏది చేస్తే అది చేస్తున్నామా అంటే అక్కడ వారి స్థాయిని కూడా మనం ఆలోచించాలి. ఆ స్థితికి మనం ఎదగగలిగి ఉన్నామా, ఆ స్థితిలో ఆలోచించగలుగుతున్నాం. అంటే ఆయన వస్తువుని చూడడం లేదు, వాసుదేవుని దర్శిస్తున్నారు. మన మనస్సు వస్తువు దగ్గరే ఆగిపోతుంది, వాసుదేవుడి దాకా వెళ్ళడం లేదు. వస్తువు దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారు తీసుకున్నారు కదా, నేను తీసుకుంటే తప్పేంటి. మరి సర్వత్ర వారు వాసుదేవ దర్శనం చేస్తున్నారు, మనం చేస్తున్నామా అది కూడా ప్రశ్న. అలాగే వ్యాసుడి మనస్సు కదిలింది. కదవడానికి కారణమేమిటి, పుత్రకాంక్ష అని చెప్పారు. గాఢపుత్ర పరిష్వంగము అనే దాన్ని కోరాడు అని దేవీ భాగవతం చెప్తోంది. గాఢపుత్ర పరిష్వంగము అంటే పుత్రుడు అంటే పుత్ర అనేటువంటి నరకము నుంచి ఉద్ధరించువాడు అని అర్థం చెప్పారు మనకి. అంటే పున్నామ నరకం అని మన వాళ్ళు చెప్తారు కదా. కాబట్టి మానవుడికి నరకం ఏది, అజ్ఞానమే పెద్ద నరకం చెప్పాలంటే. మరి పుత్రుడు అంటే అర్థమేమిటి, జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం. మనకెక్కడ ఉపనిషత్తుల్లో పుత్రుడు కైవల్యాన్ని ఇస్తాడని చెప్పలేదు. ఏమిస్తారని చెప్పింది, జ్ఞానాదేవత కైవల్యం. భగవద్గీతలో కూడా స్వామి పుత్రుని కంటే నేను నా దగ్గరకు రమ్మని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అని భగవద్గీత 4వ అధ్యాయంలో స్వామి చెప్పారు. నువ్వు అద్భుతమైన వస్తువు పట్టుకురావాలి నా సన్నిధానానికి, స్వామి చెప్పిన మాట. ఏమిటా వస్తువు అంటే, పవిత్రమైన వస్తువు అయి ఉండాలి. ఏది పవిత్రం, జ్ఞానము కంటే పవిత్రమైనది లేదు అని చెప్పారు. అంటే ఇప్పుడు జ్ఞానం కలిగితే బాహ్యంగా మనం ఆలోచించే పుత్రులు పుత్రికల వల్ల ఇది మామూలుగా ప్రపంచం ఆలోచించే విధానం. మీకు సంతానం కలిగిందా, పుత్రిక ఉన్నారా, పుత్రుడు ఉన్నాడా, ఇది లోకం అడుగుతోంది. కానీ భగవంతుడు అవన్నీ అడగడు, నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉన్నావా అని అడుగుతాడు. అంటే ఇక్కడ గాఢపుత్ర పరిష్వంగము అంటే మనం ఏమని ఆలోచించాలి దేవీ భాగవతం ప్రకారం అంటే, ముక్తి యొక్క కోరిక జ్ఞానం అనేటువంటి దానితో గాఢపుత్ర పరిష్వంగము, పరిష్వంగం అంటే విడదీయడానికి సందు లేకుండా అనుభవించగలిగేటువంటి ఆనందం. మామూలుగా పుత్రుని గౌగులించుకుంటే ఎంతసేపు గౌగులించుకుంటావు, కొద్దిసేపటికి మనకే విసుగు పుట్టి ఎరా ఎప్పుడు నన్ను ఖర్చుకు పడుకుంటే నీకు ఎలా తీరుతుంది, నువ్వు స్కూల్కి వెళ్ళాను వాడిని మనకు తరవేస్తావు అంటే ఆ పరిష్వంగం కొంతవరకే. కానీ ముక్తికాంతతో పరిష్వంగం అంటే జ్ఞానంతో పరిష్వంగం, ఇది ఎల్లప్పుడూ కలగాలి. ఇది గాఢము అని చెప్పారు, అంటే విడదీయలేనంతగా దానితో మమేకం అవ్వాలి. ఇలా ఉన్న సమయంలో కృతాచి అనే అప్సరస అక్కడ వస్తుంది అని చెప్తారు. గృతేన వర్ధతే బుద్ధి అన్నారు, అంటే బుద్ధి ప్రచోదనమై భగవత్ సేవ చేయాలి. అంటే అక్కడ అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తున్నాను, అందరూ నమస్కారం, అందరూ భగవంతుడికి దండ వేస్తున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారని కాకుండా నీ బుద్ధి అక్కడ సర్వసమర్పణ భావంతో పరమాత్మ చరణాన్ని ఆశ్రయించాలి. అది విశేషమైనటువంటి బుద్ధి. అందుకే పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు ప్రహ్లాద్ కుమారు. నానా నీకు బుద్ధి ఉంది, నాకు బుద్ధి ఉంది, కానీ నీవేమో ఆ బుద్ధిని ఎలా మరచుకున్నావో, నీ గతి ఎలా తయారైంది. నేను బుద్ధిని ఎలా మరచుకున్నానో నా గతి ఎలా భవ్యంగా సాగుతోంది. అందుకని పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటాడు ప్రహ్లాద్ కుమారుడు. ఇక్కడ కూడా గురుతైన వర్ధతే బుద్ధి, గురుతాచీ చూచాడంటే అర్థమేమిటంటే బుద్ధిని ప్రచోదనం చేశాడు. ఇక్కడ ఎక్కడైనా సరే సంకల్పం చేయడం మనసు యొక్క లక్షణం, నిర్ణయం చేయడం అనేటువంటిది బుద్ధి యొక్క లక్షణం. ఓ సంకల్పం కలగానే ఇది చేద్దామా వద్దా అని నిర్ణయించవలసింది బుద్ధి. ఇప్పుడు మనది కానీ వస్తువు ఒకటి ఉంటుంది, అక్కడ దాన్ని పట్టుకెళ్ళమని చెప్తుంది మనస్సు, తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని సంకల్పం చేస్తూ ఉంటుంది. సంకల్పం కలగానే నిర్ణయించవలసింది ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధి ఏం చేయాలి? ఇది నీది కాదు, ఇది వేరే వారిది, ఇది నువ్వు తీసుకుంటే దోషం వస్తుంది అని బుద్ధి అక్కడ పనిచేయాలి. దాన్ని కూడా మనం పక్కన పెట్టి వస్తువుని పట్టుకెళ్ళామనుకోండి, అప్పుడు మన వాళ్ళు ఏమంటారు? బుద్ధి గడ్డి తినదా అంటారు. అంతే కదా, ఎక్కడైనా దొంగతనం చేసి పట్టుబడితే ఏమంటారు? బుద్ధి గడ్డి తినదా అంటారు. గడ్డి తినేది పశు లక్షణం, పశువు గడ్డి తింటుంది. పశ్యతీతి పశువు, మనకేం చెప్పారు పశువు అంటే అర్థం? బాహ్యంగా ప్రయాణం చేసేది పశువు అన్నారు. అంటే ఎదురుగా కనిపించేటువంటి దాని యందు ఆసక్తి కలిగి దాన్ని అనుభవించాలనేటువంటి బుద్ధి కలగడం పశువు యొక్క లక్షణం. కాబట్టి ఆ పశువు తినేది గడ్డి. అంటే బుద్ధి ఎలా అయినప్పుడు అంటే మానవుడు ఆలోచించవలసిన విధానంగా ఆలోచించకుండా ఓ పశువులాగా ఆలోచిస్తున్నామని అర్థం అక్కడ. కాబట్టి అక్కడ మనకి గురుతైన వర్ధతే బుద్ధి, ఆయన వెంటనే బుద్ధికి పని చెప్పాడు. సంకల్పం చేయడం మనసు యొక్క లక్షణం, కానీ నిర్ణయం తీసుకోవడం బుద్ధి యొక్క లక్షణం. మనం ఇది అవునా కాదా అని నిర్ణయించేవలసింది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇక్కడ ఆయన గురుతైన వర్ధతే బుద్ధి, గురుతాచిని చూడగానే ఆయన మనస్సులో ఒక సంకల్పం బయలుదేరి అది ఫలవంతం కావడానికి ఒక అవకాశం కలిగింది అని చెప్పారు వ్యాస భాగవతం, దేవి భాగవతంలో. అంటే ఇక్కడ ఆయన మనం అనుకున్నట్లుగా ఇలా సంసారము, ఇలా జీవితము, లోకంలో సృష్టి అనేటువంటిది ఎలా వస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఉద్బీజాలు ఉంటాయి, స్వేదజాలు ఉంటాయి, అండజాలు ఉంటాయి, జరాయుజాలు ఉంటాయి, సాంకల్పికాలు ఉంటాయి, మానసికాలు ఉంటాయి, సద్యోజాతాలు ఉంటాయి, ఇలా వస్తాయి లోకంలోకి ప్రాణులు అనేవి. కానీ మనకు బాగా తెలిసింది ఏమిటంటే జరాయుజాలు స్త్రీ పురుషుల సాంగత్యం చేతనే లోకంలోకి ఏది సంతానం వస్తుంది, ఇక్కడ ఆగిపోయింది మన మనసు. కాబట్టి మనకు పైవాటి గురించి కొద్దిగా ఆలోచిస్తే ఉద్బీజాల గురించి తెలుస్తాయి. విత్తనం వేస్తే విత్తనంలో నుంచి మొలకలు వస్తాయి, భూమిలో నుంచి. ఓ విత్తనం నాటగానే దానికి సంబంధించిన వృక్షం వస్తుంది, ఇది ఉద్బీజము అంటారు. తర్వాత స్వేదజం, చెమటలో నుంచి పుడతాయి పేలు, ఈపులు ఇలాంటివి, అవన్నీ కూడా స్వేదజాలు. జరాయుజాలు, అండజాలు మనకు తెలుస్తాయి, గ్రుడ్డులో నుంచి వస్తాయి. అలాగే సాంకల్పికాలు, సంకల్పం ద్వారా పుట్టేటువంటి వారు కొంతమంది ఉంటారు. సాంకల్పికాలు ఎవరు? మహాభారతంలో ద్రౌపది, దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళు సాంకల్పికాలు, ద్రౌపదుడి సంకల్పం ద్వారా పుట్టిన వాళ్ళు. ఇక మానసికాలు కొంతమంది ఉన్నారు, బ్రహ్మాంతరి మహానుభావుడు సంకల్పం చేస్తే అందులో నుంచి ప్రజాపతులు, నారదులు మొదలైన వాళ్ళు పుడతారు, వీళ్ళు సాంకల్పికాలు. సత్యోజాతాలు ఉంటారు, అంటే అప్పటికప్పుడు పుట్టి పెరిగి తల్లి ఎదురుగానే తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి రూపం కలిగి జింక చర్మాన్ని ధరించి చేతిలో కమండలం పట్టి తల్లి కంటే పెద్ద వయస్సు వారిగా కనబడి అప్పటికప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నువ్వు తలచుకుంటే మళ్ళీ వస్తానమ్మా అని తల్లితో చెప్పి ప్రయాణమై వెళ్ళిన వ్యాసుడి లాంటి మహానుభావులు ఉన్నారే వాడు సత్యోజాతులు. వాళ్ళు అప్పటికప్పుడు పుడతారు, అప్పటికప్పుడే మాట్లాడతారు, తల్లితో మాట్లాడతారు, మాట ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం ఎక్కడ దాకా ఆలోచించగలుగుతామంటే ఎదురుగా సృష్టి అనేటువంటిది, ఇదిగో ఈ శారీరకం ద్వారా వచ్చేటువంటి వాటి గురించి దాకా మనం ఆలోచించగలుగుతాం, కానీ మిగతావి మనం ఆలోచించలేం. ఇక్కడ వ్యాసుడు చేసిన సంకల్పం కూడా అలాంటిదే. ఆయన ఏం చేశాడు? సంకల్పం ఎలా కలిగింది అంటే రోజు దృశ్యాన్ని చూడడం ద్వారా. అంటే చూసేటువంటి దృశ్యం కూడా పవిత్రమై ఉండాలి, వినేటువంటిది కూడా పవిత్రమై ఉండాలి. వినేది సరిగా లేకపోయినా, చూసేది పవిత్రం లేకపోయినా లోపల అనేటువంటిది కోరిక కలిగి తీరుతుంది. ఇక్కడ ఆయన రోజు చూసేది ఏమిటి అంటే అప్పుడే ఒక కూడు ఏర్పరచుకున్నటువంటి పిచ్చుకలు, ఆ పిచ్చుక కూటిలో ఉండేటువంటి పిచ్చుక పిల్లలు, ఆ పిల్లలకు భోజనం తీసుకురావడానికి ప్రయాణమై పెడుతున్నటువంటి తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక, అవి మళ్ళీ ఎక్కడెక్కడో ఆహారాన్ని పట్టుకొచ్చి పిల్లలకు అందించేటప్పుడు ఆ లేత ఏది నోటిని బాగా తెరిచి, ఆ లేత పిచ్చుకల యొక్క నోరు భలే ఉంటుందండి, ఎర్రగా బాగా సూర్యరశ్మి మనకు నిన్న నిన్న చెప్పారే ఉద్యద్భాను సహస్రాభ, అలా ఆ లేత రంగు కలిగిన ఎర్ర ఎరుపు రంగు ఎలా ఉంటుందో దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమ పడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అవి ఆ నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, ఆ తమరెక్కలతో దాన్ని సుతారంగా పొదుగుతూ ఇలా ముద్రతో ముంచెత్తుతూ పులికి ముంచిపోతున్నటువంటి తల్లిదండ్రుల ప్రేమ చూడగానే వ్యాసుడు ముచ్చటపడ్డాడు. ఇక్కడ దృశ్యం ఏం చేసింది? సంసారాన్ని తెచ్చిపెట్టింది. అంటే దృశ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. శబ్దం, ప్రీతిగా మాట్లాడే మాటలు సంసారాన్ని తెచ్చిపెడతాయి, అజామీలుడు విన్నటువంటి దానిలాగా. అలాగే స్పర్శ, ఎక్కడైనా ఒకటి మనకు ఎదురుగా ఏదో పొందుతున్న అనుభూతి మనకు కళ్ళకు కనిపించగానే అక్కడేదో సుఖమందుకొని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా లోకంలో మనకు కనబడతారు. అలాగే రూపం ద్వారా ఇగో ఇటువంటి సంఘటనలు చూచి సౌబరి అనే మహానుభావుడు మహాభాగవతంలో చేప పిల్లల్ని చూసి సంసారం తెచ్చుకున్నాడు ఆయన. అప్పటిదాకా బాగా తపచ్చేసిన మహానుభావుడు ఆ నీడలోకి వెళ్ళి చేప పిల్లలు రాగానే దాన్ని వదిలేస్తే అది వెళ్ళి తల్లి చేప దగ్గరకు పరిగెత్తుకు పెడితే ఓహో పిల్లల అనురాగం ఇలా ఉంటుంది కాబోలు, నాకు కూడా సంసారం సంతానం వస్తే బాగుండుగా కానీ సౌబరి ఆలోచిస్తాడు. ఈయన కూడా చూడండి, ఇక్కడ దృశ్యం అనేటువంటిది ఎన్ని రకాల భావన తెచ్చిపెడుతుందో. వ్యాసుడికి కలిగిన సంకల్పం, ఇక్కడ రూపం ద్వారా కదిలిన మనస్సు ఆయనలో శుద్ధ సంకల్పమై సుఖయోగింద్రుడు అంతటి మహానుభావుడికి జన్మనివ్వడానికి కారణమైంది. ఇదే దృశ్యం అశ్వత్థామ చూస్తాడు మహాభారతంలో. అర్ధరాత్రి వేళ ఎదురుగా ఒక గుడ్లగూబ పక్షి పిల్లల్ని కొరుకు తినడం, ఆ దృశ్యాన్ని చూస్తాడు ఆయన. చూసి వెంటనే వాళ్ళ మామయ్య గారితో చెప్తాడు, మామయ్య కృపాచార్య చూడు, శత్రువుల ఇళ్ల పైన పడి ఆ గుడ్లగూబ ఎలాగైతే రాత్రి కూడా దాడి చేసి పక్షి పిల్లల్ని చంపిందో నేను కూడా అలాగే ప్రయాణమై పాండవుల్ని చంపేదను కాక. అంటే ఇప్పుడు దృశ్యంలో తప్పుందా ఆలోచనలో తప్పుందా? దృశ్యం కదిలిస్తుంది కానీ ఆలోచన స్థిరంగా ఉండాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి. కదిలే ఆలోచనలకు అడ్డుకట్ట వేయగలిగింది బుద్ధి మాత్రమే. అందుకనే బుద్ధి అనేది నీరుతో చెప్పారు ఆయన మహాత్ములు. కోపం అనేటువంటిది అగ్నితో చెప్పారు, బుద్ధి అనేటువంటిది నీటితో చెప్పారు. అంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఏం చెప్తారు సుందరకాండలో, కోపం అనే అగ్నిని బుద్ధి అనే నీటితో ఎవడు ఆపుకుంటాడో వాడే విచారణ చేయగలిగిన వాడు, అతడే గొప్పవాడు అని చెప్తాడు. అంటే బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది కనుక మనం బుద్ధిని చాలా చక్కగా వినియోగం చేసుకోవాలి. ఇక్కడ దృశ్యం ఇద్దరిని కదిలించింది. మహాభారతంలో దృశ్యాన్ని చూసి కదిలిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దేవీ భాగవతంలో దృశ్యాన్ని చూసి కదులుతున్న వ్యాసుడు కనిపించాడు. ఇక్కడ కదిలించడానికి కారణం మనస్సే, కానీ వారు ఏ స్థితిని పొందారు అనేది వాళ్ళ బుద్ధి మీద ఆధారపడింది. అశ్వత్థామ బుద్ధి నాశనానికి తీసుకువెడితే వ్యాసుడి బుద్ధి ఒక అద్భుతమైన మహానుభావుని లోకానికి అందించింది. శుభయోగింద్రుడు అక్కడి మహానుభావుని లోకానికి అందించింది. వెంటనే ఆయన ఆలోచించాడు, సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుంటారు, ఒకరినొకరు చూసుకుంటారు, సంతృప్తి చెందుతారు. ఆ దంపతులు వార్ధక్యంలో ఉండి పరిచర్య కోసమైనా ఒక పుత్రుణ్ణి కోరుకుంటారు కదా. ఆఖరికి మానవుడికి దుఃఖభాజనమైంది ఏమిటి అంటే వార్ధక్యం. ముసలితనం అంటే దుఃఖం ఇంకోటి ఉండలేదు. తన ఇంట్లో తానే పరాయి వాడిగా ఉండాలి. తన సంపాదన, తన ఇంట్లో ఉన్న పదార్థమే తను ఎవరిని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు వండి పెడితే తన పదార్థం తన చేతిలో పడడానికి వెనకాతలు చాలా రకాల మాటలు వస్తాయి, చాలా రకాల దృశ్యాలు జరుగుతాయి. వార్ధక్యం చాలా దుఃఖం. ఆఖరికి ఏమనిపిస్తుందంటే నా ఇంటిలో నేనే పిచ్చగానయ్యానా అనే బాధ కలుగుతుంది. ఒక సమయంలో మొత్తం అంతా కూడా అనుభవించేది తన ఆస్తి, కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికీ ఎవరి మీదో ఆధారపడి వారి సంపాదన ఇంకొకరి చేతి మీదుగా వారి చేతిలో పడితేనే అది మళ్ళీ వారికి యోగ్యమైపోతుంది. అందుకని వార్ధక్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అవస్థ, అది ఎవరు భరించలేరు, ఎవరు కోరుకోరు కూడా. ఏ అత్యంతటి మహానుభావుడు ఉన్నటువంటి వార్ధక్యం వస్తే ఆయన ఎంత బాధపడిపోతాడో, విలవెల్లాడిపోయాడు మహానుభావుడు. మళ్ళీ కొడుకుల దగ్గరికి వెళ్ళి యవ్వనం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మీరు తీసుకుని వీరే వార్ధక్యం వాళ్ళకి ఇచ్చి ఆఖరికి ఏంటనే చేశారు, వార్ధక్యం కంటే గొప్పది ఇంకోటి లేదు అని తెలుసుకున్నాడు మరలా. ఎందుకని? ఈ యవ్వనంలో భోగాలు అనుభవిస్తూ ఉంటే మరలా భోగాలు ఇంకా పెరుగుతాయే గాని మళ్ళీ తిరిగి శాంతి అనేది కలగదు. భోగాలు ఇంకా కోరికలు పెంచుతాయి, అది అనుభవించే కొద్ది తీరదు. మళ్ళీ వెళ్ళాడు. వార్ధక్యం దేనికి పెట్టుకో వినియోగించుకున్న ఏ జాతి అంటే విచారణకు యోగ్యమైనది. వార్ధక్యం వచ్చిందంటే ఒక్కోట కోడి తగ్గించుకోవాలి, మనకు మనకే బోధ చెప్తారు. అందుకని వార్ధక్యం ఒక విధంగా చూస్తే దుఃఖము, ఒక విధంగా చూస్తే ఆనందం. దుఃఖం ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు అనుకుంటాడు, నాకే బాగా వాడు తెచ్చి పెడుతున్నారు, క్యారేజీని నాకు వింటి దాకా తెస్తున్నారు, బాగా మోస్తున్నారు, బ్రహ్మాండంగా తింటున్నాను, దుర్యోధనుడు లేకపోయినా బాగున్నావు, లేకపోవడమే బాగుంది, వాడు వచ్చాడంటే ఏది నాకు దుష్టమైన ధర్మరాజు దగ్గర బ్రహ్మాండంగా తింటున్నారు. విదురుడు వచ్చాడు. ఏమన్నాయా సిగ్గుండా అని అడిగాడు ధృతరాష్ట్రుణ్ణి. ఏం సిగ్గెందుకు అన్నాడు. ఏం వాళ్ళు పెట్టి అన్నం తింటూ వాళ్ళ పంచలు ఉండడం నీకు అంత ఆనందంగా ఉందా? ఎప్పుడైనా వాళ్ళు బాగుంటే ఒప్పుకున్నావా అని అడిగాడు. వాడు బాగుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు. నీ కొడుకు చెప్పిన ఆలోచనని నువ్వు బుర్రలోకి పెట్టుకొని ఎంత దౌర్జన్యం చేశావు అని అక్కడ కాస్త బోధ చెప్తాడు ఆయన. ఏమన్నాడు? అక్కడ భీముడు చెప్పే మాటలు విన్నావా? భీముడు ఏమనుకుంటున్నాడో విన్నావా? ఏది ప్లేట్లోకి వచ్చిన గారెలు చూడటం కాదండి, వంటగదిలో మాటలు వినమన్నాడు వ్యాసుడు. మనం ఏం చేస్తున్నామంటే ప్లేట్లోకి వచ్చిన గారెలు చూస్తున్నామే కానీ వంటగదిలో మాటలు వింటల్లా. వంటగదిలో మాటలు వింటే వైరాగ్యం వస్తుంది. అక్కడ జాత్యాంధుడపు మహాభోగంబులాలేము నీ పట్టెల్లని చెడిపోయి సహజరాభారం పైకప్పి ఇది విదురుడు చెప్పాడు. భీముడేమన్నాడు? బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండుకొని పొండు ఇదే పై పడ్డాడని భీముడు రొగడ్డములు ఆడుచు కూడు కుడిచెదవదిపా. కూడు కుడిచెదవదిపా ఏమంటున్నారు క్యారేజీ? ఎవరికైనా అడుగుతున్నాడు భీముడు. ధృతరాష్ట్రుడికి అని చెప్తున్నారు పరిచారికలు. బిడ్డలకు బుద్ధి చెప్పడానికి నోరు రాలేదు కానీ తినటానికి మాత్రం మా వాడు బాగా నోరు తెరుస్తున్నాడా? మా గుడ్డాడని అడిగాడండి భీముడు. మా గుడ్డోడు బాగా నోరు తెరుస్తున్నాడా అన్నం తినడానికి అని అడిగాడు. ఈ మాటలు అనిపించుకుని తింటావా తిండి అని అడిగాడు. అప్పుడు వచ్చింది వైరాగ్యం. ఒకటి దృశ్యం ద్వారా రావాలి, లేక వినికిడి ద్వారా రావాలి. ఒకటి చూస్తూ వైరాగ్యం రావాలి, ఒకటి వింటూ వైరాగ్యం రావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ గుడ్డివాడిగా ఉండాలి అక్కడ ఉండడం లేదు, ఎక్కడ ఉండకుండా సత్యాన్ని చూడాలి అక్కడ కళ్ళు మూసుకుంటున్నాం. ప్రపంచం దగ్గర చూడకూడదు కళ్ళు మూసుకోండి అంటేనేమో విపార్చి చూస్తున్నాం. అదే ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త కళ్ళు తెరిచి చూడమంటే అక్కడ కళ్ళు మూసుకుంటున్నాం, ఇక్కడ కళ్ళు తెరుస్తున్నాం. ఈ కళ్ళు తెరవడం ఇక్కడ బంధనమైంది, అక్కడ కళ్ళు మోయడం అక్కడ బంధనమైంది. కాబట్టి ఎక్కడ వినాలో అక్కడ వినాలి, ఏది చూడగలో అది చూడాలి. కాబట్టి చూడడము బంధనమే, వినడము బంధనమే. ఒక్కోసారి చూడడము వైరాగ్యమే, వినడము వైరాగ్యమే. అది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంది. ఈయన ఆలోచించాడు, మానవుడైన నన్నే కదిలించిందే ఈ జంతు ప్రేమ, ఎంత అద్భుతం అని ఆలోచించి ఆయన ఒకటి అడుగుతున్నాడు. ఎవరైనా పుత్రులు కావాలని ఎందుకు ఆలోచిస్తారు? వార్ధాక్యంలో వాళ్ళకి ఏదైనా పెడతాడని కదా. ఎవరి ఇంతకాలం పెట్టిన వాడికి పెట్టడా? మనకు వచ్చేటువంటి పెద్ద బాధ ఏమిటంటే, రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, మూతి రాకముందే మేత పెట్టిన వాడు మూతి వచ్చిన తర్వాత లోటు చేస్తాడా అన్నాడు ఆయన. ఇంకా నీ మూతి బయటికే రాలేదు, తల్లి హృదయంలో చేరి స్తన్యమిచ్చాడు భగవంతుడు. ఏమంటే పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి అన్నాడు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. భగవంతుడు యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని నువ్వు గుర్తించడం లేదు, కానీ తల్లులందరూ నువ్వు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేస్తున్నారు వంటకి. మా పిల్లాడు దొండకాయ బాగా తింటాడు, మా పిల్లాడు ఏది బెండకాయ బాగా తింటాడు, వంకాయ బాగా తింటాడని ప్రిపరేషన్ ఇప్పుడు మొదలెట్టాడు. కానీ నువ్వు ఏది తినగలవో, ఏది నీకు యోగ్యమో దాన్ని ముందే ఊహించి నీకు ఒక ఆహారం పెట్టిన వాడు భగవంతుడు. తల్లి హృదయాన్ని ఏర్పాటు చేసి దానిలో పాలు పోసిన వాడు భగవంతుడు. పుట్టబోయేడి పుల్లి పిచ్చాయి కోసమే మనం పుట్టిన వాడికి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామా అంటే, మా వాడికి కాకరకాయ బాగా ఇష్టం అండి, వంటగదిలో ఉన్నాను వేపుతున్నాను, వచ్చే సమయం అయింది వాడికి పెడుతున్నాను. కానీ భగవంతుడు ఎప్పుడు ప్రిపరేషన్ మొదలెట్టాడు? ఇంకా వాడు రాకముందరే, వాడి గర్భంలోకి నీకు స్థానం ఏర్పరచుకోకముందరే అతడు స్థానాన్ని నీకు ఊహించి అన్నాన్ని పెట్టాడు భగవంతుడు పుట్టబోయేడి పుల్లి పుజ్జాయి కోసమే. మరి మూతి రాకముందే మేత పెట్టిన వాడు నీకు లోటు చేస్తాడా అని అడిగాడు. మనం ఎందుకు లోటు కలుగుతుందని ఆలోచిస్తున్నామంటే ఆయన ఎందుకు విశ్వాసం లేక. నారదుల వారు ఒకసారి నారాయణమూర్తి దగ్గరికి వెడితే వర్షం వస్తుందా అన్నాడట నారాయణ. నారదుడు అన్నాడట, ఏం లేదు స్వామి ఈరోజు వర్షం ఏమీ రాదు అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాడట. నారదుడు అన్నాడట, గుడికిస్తే పోతానన్నాడట. ఏమయ్యా ఏమలా అడుగుతున్నావు అన్నాడు. ఏం చేద్దామయ్యా, నాకైతే వర్షం లేదు, నువ్వేం సంకల్పం చేసావు, మధ్యలో వస్తే నేను ఎక్కడ ఊరిగాను, కాబట్టి గుడికిస్తే పోతానన్నాడట. అందుకే నీ సంకల్పము ఎటువంటిదో కదా, ఎరుగ ఎంత వాడరామా అని పాడతారు మన వాళ్ళు. మన సంకల్పాలన్నీ ఊహాపోహలు జరగచ్చు జరగకపోవచ్చు, ఆయన శాసనం జరిగి తీరుతుంది అంతే. శాసనం అంటే జరిగి తీరుతుంది, ఎన్ని అడ్డంకులు పెట్టినా అది ఆగేది కాదు. కాబట్టి ఇక్కడ కాస్త విచారణ చేశాడు. వార్ధక్యం వస్తే పోషించేది ఎవరో, ఏది చేసినా చేయకపోయినా చివరి సంస్కారం ఏమిటి? చితికి నిప్పు పెడతాడు కదా. ఏమండి నేను చెప్పారు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత. చిత్ అంటే జ్ఞానము, అగ్ని. జ్ఞానాగ్నిలో నుండి అమ్మ పుడుతుంది. జ్ఞానం అనేటువంటి అగ్ని, అమ్మ ఉద్భవించేది చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత. అంటే మనకి ప్రతీది కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం చేర్చారు మనకి మహాత్ములు అనేటువంటి వాళ్ళు. జ్ఞానంలో నుంచి ఆవిర్భవించేదే అమ్మ, జ్ఞానస్వరూపిణి తల్లి. అలాగే ఇక్కడ మనకు ఒక మాట చెప్పారు, చితి మానవుడు చనిపోయిన తర్వాత తగలెడుతోంది, చింత బ్రతికుండగానే తగలెడుతుంది. కాబట్టి చితి కంటే చింత చాలా ప్రమాదం. ఇప్పుడు వ్యాసుడికి చింత పట్టింది, చితి పట్టలేదు, చింత పట్టింది. చింత ఎప్పుడు పడుతుంది? బ్రతికుండగానే కాలుస్తుంది. మరి చితి చచ్చిపోయిన తర్వాత కాలుస్తుంది. ఇప్పుడు ఈయన తగలబడడం అనేది ఎక్కడ జరుగుతుంది? లోపల హృదయంలో ఎప్పుడైతే ఆలోచన బయలుదేరిందో. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఎన్నిమార్లు అరణి ఆయన మదించి ఉండలేదు, ఎన్నిమార్లు అరణి మదించలేదు, ఎన్నిమార్లు పక్షి పిల్లల్ని చూడలేదు, మరి సంకల్పం ఈనాడు కలగడానికి కారణం ఏమిటి? ఇది కూడా మనం ఆలోచించాలి. చూస్తూ 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 ఉండగా ఎప్పుడోసారి మనస్సు దాని మీద పడి తీరుతుంది. అందుకని మనం దృశ్యం చూసేటప్పుడు కూడా ఎలా చూడాలి? మాత్రం చెప్తారే, ఎవరి చేత బాకీ లేని వాడిని బాకీగా నువ్వు చేసుకుంటే నీకు పిల్లలు పుడతారని ఒక ఆయనతో చెప్తే, ఆయన చెప్పులు కుట్టి రోజు గంగానది ఒడ్డును పెట్టేవాడట, ఎవరైనా వేసుకోకపోతారా, నాకు బాకీగా కలిగిన వాళ్ళు కాకపోతారా, నాకు కొడుకుగా పుట్టకపోతారా. ఒక మహానుభావుడు మధ్యాహ్న వేళలో అలా గంగానదికి స్నానం పెడుతూ మునిగి వచ్చాడు. మొదటి రోజు చూడలేదు, రెండో రోజు చెప్పులు వంక చూసుకుంటూ పోయాడట, మూడో రోజు వచ్చాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడే చూడటం మొదలెట్టాడు, అవి అక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చేటప్పుడు చూశాడు, అక్కడే ఉన్నాయి. నిన్న ఇక్కడే ఉన్నా, ఈ రోజు ఇక్కడే ఉన్నా, వేసుకుపోతే తప్పే ఉందని వేసుకుపోయాడు. వీడు వెనకాతలైన ఎవరు వేసుకుపోతారా అని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, కనిపెట్టేవాడు, చెప్పులు కుట్టినవాడు. ఆయన అనుకున్నాడు, ఓహో ఈయనే నాకు కొడుకు పుట్టబోతున్నాడు, ఎందుకంటే వేసుకున్న రుణం ఒకటి ఉంది కదా, ఈ చెప్పుల్ని తీసుకెళ్లిన రుణం ఒకటి ఉంది కదా, ఈయన నాకు తప్పకుండా పుడతాడు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంటే సంకల్పం అనేటువంటిది రోజు దృశ్యం చూడొచ్చు గాక, కానీ ఓ రోజుకి మనస్సు గనక బలంగా పనిచేసి బుద్ధి అనేది కనుక నిర్ణయం తీసుకుంటే, అప్పుడే కర్మ అనేటువంటిది చేయడం మొదలు పెడితే మనకు బంధనం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈయన కూడా రోజు చూస్తున్నాడు, రోజు అరణిమరిస్తున్నాడు, కానీ ఈ రోజు కలిగిన సంకల్పం ఉన్నది, అది బుద్ధి కూడా ఆమోదించింది, పైగా బుద్ధి విచారణ చేయిస్తుంది ఈయన చేత. ఇది ఇదే ప్రొద్దున మనకు చితిలోకి వెళ్ళిపోయిన తలకొరుగు పెట్టేవాడు ఒకడు ఉండాలి కదా, పోనీ గయలో కూడా శ్రాద్ధమైన పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా ఏమండి, దుష్యంతుడితో శకుంతల చెప్తుంది, భరతుడిని ఆయన నిరూపణ చేసేటప్పుడు శకుంతల చెప్తుంది, ఏమండి ఒకసారి మనం వాడిని కౌగులించుకోండి అని అంటుంది ఆవిడ శకుంతల. ఏం కౌగులించుకుంటే, పుత్రుని కౌగులించుకుంటే వచ్చే లాభం ఏమిటి, ఎలా ఉంటుందని దుష్యంతుడు అడుగుతాడేమో అని ఆవిడ సమాధానం చెప్తుంది. శీతలం అప్పటికప్పుడు చల్లనైనటువంటి గంధాన్ని సాన మీద పెట్టి అరగదీసి చక్కగా వరుణుడు కూడా దానికి తోడై చల్లని శీతల గంధం మీరు పులుముకుంటే ఎలా ఉంటుందో కొడుకుని గమనించుకుంటే అలా ఉంటుందంటే. గాఢపుత్ర పరిశ్వంగం యొక్క అద్భుతమైన విషయాన్ని శకుంతల నిండు సభలో దుష్యంతుడితో చెప్పి, ఒక్కసారి తన్ని కౌగులించుకో, అలాంటి భాగ్యం నీకు కలుగుతుంది అని ఆవిడ ఉదాహరిస్తుంది అన్నమాట. అక్కడ అంటే ఇలాంటి ఇలాంటి ఆనందం కూడా ఒకటి ఉంటుంది, ఆ ఆనందం నాకు లభ్యమగుగాక. తనివి తీరా వాడిని లాలించడం ఎంత గొప్పగా ఉంటుందండి. ఇతరమైన పిల్లవాడు చీమిడి చీదితే మనకు అసహ్యం, కానీ మన పిల్లవాడు చీమిడి చీతే 25,000 రూపాయల పట్టు చీరైన ముక్కు దగ్గరికే పోతుంది. పక్క పిల్లవాడు కనుక వస్తే 250 రూపాయల చీర కూడా పెట్టం వాడి దగ్గర ముక్కు దగ్గరే. మనవాడు అని అనిపించింది అనుకోండి, మన మనవడు అనిపించింది అనుకోండి, 25,000 రూపాయల పట్టు చీర, 50,000 రూపాయల పట్టు చీర అయినా ముక్కు దగ్గరికి పోయి బ్రహ్మాండంగా పుడిచేస్తాం. ఎందుకని, అక్కడ ప్రేమ పనిచేస్తుంది, అక్కడ లాలన పనిచేస్తుంది, ఆ గోముతనం పనిచేస్తుంది అక్కడ. దాని అన్ని విచారణ చేస్తున్నాడు వ్యాసుడు. అపుత్రస్య గతి నాస్తి అన్నారే, నిజమే, ఉత్తమ లోకాన్ని సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గము అని శాస్త్రాలు చెప్తున్నాయి, ఇది శాస్త్ర విషయం. కానీ శాస్త్రాన్ని కూడా అధిగమించి ఉండేది గురువాక్యం, భగవంతుడి వాక్యం. మనకు అనిపిస్తుంది నిజమే కదా, పుత్రులు ఉంటేనైనా స్వర్గం అంటే, అసలు భీష్ముడికి పెళ్ళే లేదని చెప్తుంది మహాభారతం. పెళ్లి లేని వాడు పొందలేదా, పోనీ ఆయన కంటే ఎక్కువ స్వర్గాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా? మహాభారతం మొత్తం మీద మీరు తిరగేయండి. సాక్షాత్తు దేహముండగా నారాయణుడే ఎదురుగా నిలబడి ముక్తి లోకాన్ని నేను అనుగ్రహిస్తున్నానని చెప్పి తన తిథిని ఆయన తిథిగా చేసి ఈయన నక్షత్రాన్ని ఆయన నక్షత్రంగా చేసి ఎదురుగా ఉన్న పరమాత్మ దివ్య రూపాన్ని చూపించి అర్జునుడికైనా చూడు చూడు అని చూపించాడేమో కానీ భీష్ముడికి కనిపించిన రూపం వేరు, మిగతా వారు చూసిన రూపం వేరే. నాలుగు భుజములు కమలాభనయన యుగము కలిగి నొప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు, ఏమి చేసి తినో పుణ్యమిద్దరి గురించి భాగవతుడు భీష్ముడు చెప్పిన మాట. నాలుగు భుజములు ఎలా కనిపించారు ఇప్పుడు, ఎదురుగా పాండ ఆ విష్ణు సహస్రనామంలో చెప్పిన రూపం ఇంకా గొప్పది. అదేమో చూడు చూడు అని పట్టుబట్టి చూపించాడు. ఇది భాగవతోత్తముడికే చూపించాడు. కమలావనయన యుగము కలిగి నొప్ప కన్నుల ముందట ఉన్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు. ఎంత అదృష్టము చూడండి, నా భాగ్య మహిమ చూడు. ఏమి చేసి నేనో పుణ్యమితని గురించి, నేను ఏ పుణ్యం చేశానో తెలియదు, ఏను వచ్చానో తెలియదు, నాకు పెళ్లి లేదు, సంతానము లేదు, కానీ ఇలా భగవంతుడు నా ఎదురుగా ఉండి తన సన్నిధానానికి తాను తీసుకువెళ్ళడానికి తానుగా వచ్చి తన ఎదురుగా నిలబడడం తనువు పొలకించిపోయిందండి భీష్మ పితామహుని వారికి. ఇది కదా సత్యమోక్షం అంటే. సత్యమోక్షం అప్పటికప్పుడు మోక్షం, అది ఎదురుగా ఉండి స్వామి అనుభవించాడు. కాబట్టి కొడుకులు లేనివాడు మరణకాలంలో విచారిస్తాడేమో. వ్యాసుడు చూడండి ఎంత ఆలోచన చేశాడో, ఒక్క ఆలోచన పడిందో లేదో. అందుకే మహాత్ములు చెప్తారు, రాయి చిన్నదైనా తరంగాలు వచ్చేటప్పుడు చిన్నవే కానీ అవి కల్లోలమై 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 తటాకమంత వ్యాపిస్తుందటండి వృత్తం. మొదట రాయి చిన్నదే, రాయి నీళ్ళలో వేసినప్పుడు ఒక బిందువుగా మొదలవుతుంది తరంగం. ఈ తరంగాలు ఏం చేస్తాయి, విచ్చుకొని 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 అది మళ్ళీ చివరి తరంగం వచ్చేటప్పటికి ఆ తటాకం అంత పెద్దదైపోతుంది. పడ్డప్పుడు బీజం చిన్నదే కానీ వటవృక్షంగా మారి అది విచ్చుకునేటప్పటికీ అది ఎంత వ్యాపించిందో అప్పుడు అర్థమవుతుంది. అలాగే ఈయన చూడండి, ఒక ఆలోచన కలిగిందో లేదో, సామాన్యుడు కూడా ఇలా విచారణ చేయలేడేమో. ఆయన అంటున్నాడు, ఈ నగలు ఇల్లు వాకిలి ఇంత సంపాదించాని ఇదంతా ఎవరు తగ్గిపోతాడో. ఆఖరి క్షణంలో దీని వెనకపోతుంది మనస్సు, ధనంచ భూమౌ పశుపచ్చ కోష్ఠి నారి గృహద్వారి జన శ్మశానే దేహచ్చితాయ పరలోక మార్గే కర్మానుభోగ చతి జీవయేక. వేదాంతంలో మనకు చక్కగా శ్లోకం చెప్తారు, ధనం అక్కడే ఉంటుంది, భూములు అక్కడే ఉంటాయి, పశువులు కట్టివేసిన స్థలాల్లోనే ఉంటాయి, నారి గృహద్వారి ఒకవేళ భార్య కూడా ఎంత ఇచ్చినా ఇల్లు వాకిలి రాకే వస్తుంది. ఇంకా ఎవరైతే మిత్రులు బంధువులు ఉంటారో వాళ్ళు అక్కడ రాకే వస్తారు, శ్మశానం దాకా. వెనక తలకొరువి పెట్టగానే అందరినీ బయటకు పంపించేస్తారు. కపాల మోక్షం అయ్యేంత వరకు ఉండండి అంటారు. మేము చెప్తాం తర్వాత మీరు బయలుదేరండి, అక్కడ వారు హెచ్చరిక చేస్తారు. ఒక్కసారి అది జరగగానే అందరూ వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ రేపు భోజనాల్లో ఏం పెట్టాలా అని విచారణ చేస్తారంతే. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఏం ఏం పెడదాం, ఎవరిని పిలుద్దాం, ఎంతమందిని పిలుద్దాం, ఏం పంచుదాం, ఇదే కదా. ఆఖరికి ఒక సంవత్సరం పాడు గుర్తు పెట్టుకుంటారేమో, తర్వాత కాలగర్భంలో కలిసిపోవాల్సిందే కదా. ఇంతే కదా ఇదంతా మళ్ళీ విచారణ చేస్తున్నాడా జీవుడు, లేదే రేపు పొద్దున ఇల్లు ఎవరు తీసుకోవాలి, ఈ నగ ఎవరు పంచుకోవాలి, అన్ని వాటాలు వేసుకుంటూ ఉంటారు, ఇదంతా పంచుకుంటారు. రేపు పొద్దున ఇది దాయాదులు జ్ఞాతులు చేసేది ఇదే కదా, సంతానం చేసేది ఇదే కదా, ఇదంతా ఎవరికైనా అయిపోతుంది అని పెద్ద బాధ వస్తుంది కదా, అదే మనశ్శాంతి కోల్పోవడానికి కారణం. ఎప్పుడైతే వాడు భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలాలనుకుంటాడా, వదలలేదు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప సద్గతులు ఉండడానికి వీల్లేదు అని ఇలాగ ఎప్పుడైతే వ్యాసుడు నిట్టూర్చాడో కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎలాగైనా సరే సంకల్పం కలిగింది గనక ధ్యానంలో కూర్చొని అదే సంకల్పం చేయడం కంటే దాన్ని పూర్తి చేసుకుని ధ్యానానికి కూర్చోవడం చాలా గొప్ప. ఏమండి ఉప్మా తిందామా పులిహోర తిందామా అనుకుంటూ ధ్యానానికి కూర్చొని అయిపోయిన తర్వాత చేసుకుందామని అంటే కలలో కూడా చింతపండు పులిసే కనపడుతుంది కానీ అచ్యుతుడి రూపం కనపడదు కదా. అదే కోరిక తీరిపోయింది అనుకోండి, ఇక ఒక సంకల్పం వదిలిపోతుంది మనస్సుకి, ఇక అప్పుడు అనుకుంటావు ఇప్పుడు తిన్నావు కదా కూర్చో అని కాస్త దానికి సర్ది చెప్పడానికి అవకాశం ఉంటుంది గనక సంకల్పం కదిలినప్పుడు ధ్యానం కుదరదు. అందుకని ఆ సంకల్పం భగవంతుడై ఉండాలి. ఇతరమైన సంకల్పం అనుకోండి అదే జరుగుతూ ఉంటుంది లోన. ఏమంటే జీవబ్రహ్మైక రాజయోగ సారామృతం అని ఒక బుక్ రాశారు ఒక మహానుభావుడు, గడికోట ఆశ్రమం అనుకుంటాను. ఆయన రోజు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఏం చేస్తాడు, రోజు పొలానికి ఎడతాడు, ఎత్తులు కట్టుకొని పొలం తినడానికి ఎడతాడు. ఆయన కానీ ధ్యానంలో ఈ స్థితులు ఉంటాయి, ఇక్కడ మనస్సు లయమైపోతుంది, ఇక్కడ నిచ్చల స్థితిలో అలా కదలకుండా ఉండే ఒక స్థితి వస్తుంది అని ఆయనకు తెలియదు. కానీ చెయ్యగా 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 ఆయన ఆ స్థితిని సంపాదించాడు. కానీ సంపాదించాను నేననే స్థితి కూడా ఆయన తెలుసుకోలేకపోయాడు. ఓ రోజున భార్యతో చెప్పాడు, ఇదిగో నేను ధ్యానానికి వెళుతున్నాను, నేను ఒక అరగంట తర్వాత వస్తాను, చక్కగా నాకు పప్పు గోంగూర పచ్చడి చేసి పెట్టు, నేను ఆ క్యారేజీ కట్టుకొని పొలానికి వెళ్ళాలి అని లోపలికి గదిలోకి వెళ్ళాడు. ఆ రోజున ధ్యానం బాగా కుదిరిందేమో, మనసు ఏకాగ్రత కుదిరిందేమో, తన స్థితిని తాను మర్చిపోయి తనువుని మర్చిపోయే స్థితిలో తాను నిలబడిపోయాడు. ఇక ఈవిడ అనుకుంది అరగంట అయింది, వాళ్ళు ఆయన రాలేదు, రోజు చెప్పిన సమయానికి వచ్చేవాడు. ఈవిడ పిలిచింది గదిలోని నుంచి ఆ కిటికీలో నుంచి పిలిస్తే కదలడంలే మెదలడంలే. వెంటనే ఊరి వాళ్ళందరినీ పిలిచింది. వాళ్ళందరూ ఇద్దరు చచ్చిపోయాడని నయం చేసుకున్నారు. వెంటనే బయట తెచ్చి కూర్చోబెట్టారు. ఈ లోపల ఒక యోగి పుంగవుడు ఆ దారిలో వస్తూ, ఈ ఇంట్లో ఒక సాధకుడు ఉండాలి, అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉంటాడు, ఈయన ఇంటి ముందే ఇంత జనం మూగారని ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఈయన అదొక స్థితిలో, అంటే ఆ స్థితిని యోగులు గుర్తించగలరు. అది మరణమా లేక వాళ్ళు పొందిన అనుభూతి, వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోయారా, అది యోగులు గుర్తించగలరు. ఈయన వెళ్ళి కొంత సంధులలో యోగంలో ఏది చెప్పారో ఓంకారనాదాన్ని చెవిలో వినిపింప చేయడం, ఇలా కొన్ని ప్రక్రియల ద్వారా అతన్ని మళ్ళీ ఈ యథాస్థితిలోకి తెచ్చాడు. తేగానే ఏమంటున్నారు, బొంగరైపోయిందా, పప్పు అయిపోయిందా, నేను క్యారేజ్ కట్టుకోవాలి, పొలానికి వెళ్ళాలి అంటూ లేచాడు. అప్పుడు అనుకున్నాడు, బొంగారు ఏమిటి, పచ్చడేమిటి, పప్పు ఏమిటంటే ఈయన లోపలికి చెప్పారే వెళ్ళాడు ఇంట్లో, ఇది తయారు చెయ్యి నేను బయటికి రాగానే కత్తుకు పెడతాను అని. అంటే ధ్యాన స్థితి చాలా మంచిదే, కానీ ఆయన ఆలోచన ఎక్కడాగిపోయింది, పప్పు దగ్గర బొంగూర దగ్గర ఆగిపోయింది. మళ్ళీ బాహ్య స్థితిలోకి రాగానే అదే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదే నిత్యల స్థితి. ఏ భగవంతుడి మీదనో, ఓ భగవన్నామం మీదనో కనుక అట్టి పెడితే అది కైవల్యంగా మారుండేది కదా అంటాడు మహానుభావుడు. అంటే మనం కూర్చునేటప్పుడు కూడా ఏ సంకల్పంతో మనం కూర్చుంటామో మన ధ్యానంలో కూడా అవే అనుభూతికి అందుతూ ఉంటాయి. అందుకనే మన స్థితిలో ముందుగా ప్రార్థన ఇచ్చారు. ప్రార్థన ఎందుకు ఇచ్చారు, ప్రతి స్తోత్రం చూడండి, స్తోత్రానికి ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అమ్మవారి దగ్గరికి వెళితే అరుణాం కరుణాకరం గీతాక్షి, విష్ణు సహస్రనామోగుల్లోకి వెళితే క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే ముక్తికానాం, అలాగే మనకి ధ్యాయే రాజానుబాహం ధృతశరధనుష్యం పద్ద పద్మాసనస్థమని రామరక్ష స్తోత్రం, ఇలా ప్రతిదానికి ప్రార్థన ఉంటుంది. అంటే అర్థమేమిటి, నీవు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నంతసేపు పైన చెప్పిన ధ్యాన శ్లోకాల రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపం నీ మనస్సులో నిలిచిపోయి నీ పారాయణ సాగాలి. అంటే అక్షర రూపంలో నీకు కనిపిస్తున్న స్తోత్రంలో ముందు చెప్పిన ధ్యాన స్వరూపిణి అయిన అమ్మ ఆనంద నృత్యం చేస్తూ అక్షరాల్లో తొలగిసలాడుతుంది కనుక ఆనంద నృత్యాన్ని నువ్వు అనుభవిస్తూ అక్షర స్వరూపమైన అమ్మని ముందుగా పారాయణ ధ్యానం చేస్తూ నీ పారాయణం కొనసాగాలి. అది ఏ స్వరూపమైనా ఇలా సాగాలి. అలాగే ఇక్కడ వ్యాసుడు కూడా దాన్ని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడేమనుకున్నాడు, ఇప్పుడు నేను ధ్యానంలోకి వెడితే నాకు అదే గుర్తొస్తుంది, కొడుకులేడు కదా, ఆ కొడుకుని పొందాలి, ఇదే గుర్తొస్తుంది, దానికోసం ప్రయత్నం చేస్తే ముందు దాని మీద ధ్యాస పోతుంది. అందువల్ల ఏదేం చేశాడు, నేను పుత్ర ప్రాప్తి కోసం తపస్సు చెయ్యాలి. తపస్ అన్నిటికీ ఏకైక మార్గం ఏమిటంటే తపస్సు అని. తపస్సు అంటే అర్థమేమిటి, తపన, తపనే తపస్సు అని. మనం చాలా వాటికి తపన పడతాం. లోకంలో ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి, గత ఏడాది కంటే 2 బస్తాలు ఎక్కువ పండించాలి, ఇది తపన. అలాగే ఒక గాయకులు ఉన్నారనుకోండి, గత సంవత్సరం దేవీ నవరాత్రుల్లో పాడిన పాటలు ఈ సంవత్సరం పాడకూడదు, నిర్ణయం చేసేసుకొని కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మాబోటి వాడు ఉన్నాడు అనుకోండి, గత సంవత్సరం చెప్పింది ఈ సంవత్సరం చెప్పకూడదు, ఇది ఒక వ్యసనం. ఏ అది కూడా వస్తుంది మళ్ళీ దానిలోకి, అన్ని వస్తాయండి. ఎవరి తపన వారిది, ఎవరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి సంబంధించిన తపన వచ్చి తీరుతుంది. తపన లేకపోతే ఎలా కుదురుతుంది, కానీ బాహ్యమైన వస్తువుల మీద ఉండేటువంటి తపన లేక మనం ఎలాంటి తపన కలిగి ఉన్నాం. తపస్సు అంటే తపనే, ఒక వస్తువుని పొందాలనేటువంటి తీవ్ర ప్రయత్నం, అది అందరికీ ఉందండి. ఆఖరికి ఎవరు ఏ పని చేస్తున్నా గతంలో కంటే ఎక్కువ చెయ్యాలి. దొంగలు కూడా అంతేనండి, గత సంవత్సరం దొంగతనం కంటే ఈ సంవత్సరం పరుసులు ఎక్కువ కొట్టాలి, వాడికి కూడా ఉంటుంది వాడి వృత్తిలో తపన. తపన లేకపోతే ఎక్కడ కుదురుతుంది. అలాగే భక్తిలో కూడా తపన, తపస్సు. ఏమిటి ఆ తపస్సు, నేను పుత్రుడిని పొందాలి, పొందాలి అనడానికి కోరిక కలిగింది, అది దేని ద్వారా తీరాలి, నేను తపన పడాలి, ఓ వస్తువు కోసం ప్రయత్నం చేయాలి, ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు. ఎప్పుడైతే సంకల్పం బయలుదేరిందో అప్పుడు ఆ సంకల్పం తీరడానికి వెతుక్కుంటాడు, ఏ దేవుడిని కోరాలి, విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా, ఎవరు అని వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతుంటే ఇంతలో ఆ వైపుకి అనుకోకుండా నారద మహర్షి వచ్చాడే, తుమ్మురు మీదుకుంటూ వచ్చాడు మహానుభావుడు. వాస్తవానికి మనకు వ్యాస భాగవతంలో అండి, దేవీ భాగవతంలో ఇలా చెప్పారు కానీ వ్యాస భాగవతంలో చెప్తాడు, ఆయన మీటుకుంటూ రాడటండి. అది మీటకుండానే నారాయణ అని పలుకుతుందట, మీటదట ఆయన. మనకి సినిమాల్లో వాటిని ఎలా చూపిస్తారంటే ఆయన మీటుతున్నట్టుగా కనిపిస్తాడు, కానీ మహాత్ములండి జడానికి కూడా చైతన్యం కలిగించి నామం నేర్పారండి వాళ్ళు. మహతి మీటదట, మహతి అప్రయత్నంగానే అసలు ఆయన పలికించకుండానే నారాయణ శబ్దాన్ని అది చేస్తుందట. ఈ నారాయణ శబ్దంతో ఆయన వ్యాసుడు దగ్గరికి వచ్చాడు. భక్తితో అతిథి మరి మర్యాదలు అయిన తర్వాత, కుశల ప్రశ్నలు అయిన తర్వాత వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనని నారదుడు గమనించాడు. నారం దదాతి ఇది నారద, నారదుడు అంటే జ్ఞానం ఇచ్చేవాడు, నారదుడు అంటే జ్ఞానం ఇచ్చేవాడు. వ్యాసుడి గురువు ఎవరండి? నారదుడు. ప్రహ్లాదుడి గురువు ఎవరు? నారదుడు. వ్యాసుడి గురువు ఎవరు? నారదుడు. వాల్మీకి గురువు ఎవరు? నారదుడు. ధ్రువుడికి గురువు ఎవరు? నారదుడు. అలాగే మనకు నారదుడు అంటే గురువు అండి. నారం దదాతి అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆయన వచ్చాడు, వ్యాస మహర్షి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో, మా నాన్నగారు బ్రహ్మగారు ఉన్నారు కదా, ఆయన్ని నేను ఇదే ప్రశ్న అడిగాను. ఆయన తనకు కలిగిన అనుభవం నాతో చెప్పాడు. నేను మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు అన్నారు, నేను కూడా పూర్వం విష్ణుమూర్తిని అడిగానయ్యా ఇదే ప్రశ్న. ఏం చేయాలి, ఒక ప్రశ్నకు సమాధానం తెగకపోతే ఇంకొకరిని అడిగి తెలుసుకోవాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. తత్వదర్శనం చేసిన ఆచార్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోవాలి అని పరమాత్మ చెప్పాడు. అలాగే ఇక్కడ నేను కూడా నారాయణమూర్తిని అడిగాను, అప్పుడు నారాయణమూర్తి ఆయన కూడా ధ్యానంలో ఉండడం నేను గమనించాను. ఆ సమయంలో నేను మా నారాయణుని అడిగిన మాట, తమరు దేనిని ధ్యానిస్తున్నారు అని అడిగాను, తమరి తపస్సు దేనికోసం అని అడిగాను. మరి నువ్వు తపస్సు చేయడం ఏమిటి? నీ నాభి కమలం నుంచే కదా నేను పుట్టాను, నేను సృష్టికర్తనయ్యాను, నీకంటే అధికుడు ఎవరున్నారు? నీవే కర్తవి, నీవే హర్తవి, నీవే కారణం, నీవే కార్యం, నీ ఇచ్చా మాత్రం చేతనే ఈ జగత్తును నేను కూడా సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు పరమేశ్వరుడు సంహరిస్తున్నాడు. ఈ సూర్య చంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు, అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు ఎడతగని సందేహంగా ఉంది. పుత్రుని మాత్రమే కాదయ్యా, నీకు భక్తుణ్ణి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా, మహాత్ములకు గోప్యం ఉండదు. కానీ ఆ రహస్యాన్ని గుర్తించగలిగిన స్థితి మనకు కలగాలి. వారి దగ్గర రహస్యం ఉండదండి, అంతా బట్టబయలే, మొత్తం దాన్ని వివరించి మనకు అందిస్తారు. కానీ దాన్ని అందుకునే స్థాయిలో మనం ఉండాలి కదా. కాబట్టి ఆ రహస్యం ఎరుగగలిగిన స్థితిలో నువ్వు ఉంటేనే. కురుక్షేత్రంలో అంతమందికి చెప్పాడు పరమాత్మ, కానీ అర్జునుడు ఒక్కడే మనం ఎందుకు గుర్తిస్తున్నామంటే మిగతా వారు అంత పట్టలేదు, వారికి ఇదే ప్రయత్నం చేయలేదు. ఎవరు గుర్తించగలిగారు? ఒకటి శరణాగతి చెందినటువంటి అర్జునుడు, రెండు ఇంద్రియములను సమయపరుచుకున్న సంజయుడు. వీళ్ళిద్దరూ కూడా మనకు భగవద్గీతకి నిజంగా చెప్పాలంటే ఒకరేమో శ్రవణము, ఇంకోరేమో ప్రచారం. శ్రవణం చేసి తరించిన వాడు అర్జునుడైతే ప్రచారంలో ముందుండి సంజయుడు ఆయనకి చెప్పాడు. ఎవరితో చెప్పారు? ధృతరాష్ట్రుడితో చెప్పాడు. సమ్యక్ జయతి ఇది సంజయ, ఇంద్రియములను నిస్సగా నిగ్రహించగలిగిన వాడు, సంయమపరచుకోగలిగిన వాడు సంజయుడు. ఆ సంజయుడు ఏం తెలుసుకోగలడు అంటే, వ్యాస ప్రోక్తమై కృష్ణ ముఖస్థుగా వచ్చి అర్జునుడు శ్రవణానందకరమై కర్తవ్యోముఖునిగా చేసినటువంటి గీతాసారాన్ని యథాతథంగా అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నవాడు సంజయుడు. ఇంకో రహస్యం ఉంది అక్కడ, ఎవరు ఇంద్రియములను బాగుగా నిగ్రహించి శ్రద్ధగా వినగలుగుతున్నారో వారు అజ్ఞానాంధకారంలో ఉన్న కృతివాడైన ధృతరాష్ట్రుడికి కూడా ఉపదేశం చేయగలడు. వినడము వినకపోవడం ధృతరాష్ట్రుడి కర్మ. వినిపించడం అనే స్థితిలో సంజయుడు నిలబడ్డాడు అక్కడ. అంటే ఇంద్రియాలు బాగా నిగ్రహించగలిగిన వాడు దాన్ని ఇంకొకరికి బోధించడానికి కూడా సమర్థుడు. పోనీ అక్కడ పని చేసిందా పనిచేయలేదా? విచిత్రం ఏంటంటే, ధృతరాష్ట్రుడికి పని చేయకపోయినా మనందరికీ పనిచేస్తుంది. ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఆయన, మిషగాయని పెట్టి చెప్పాడు, కానీ అందరికీ పనికొచ్చిందా లేదా? తర్వాత ఇప్పుడు ఏ మహాత్ములు మనకు బోధన అందించినా భగవద్గీత సారభూతంగా ఏ ఒక్క శ్లోకము అందులో కనపడకపోయినా, పోనీ వారి బోధామృతంలో మనకు వినిపించగలిగిపోయినా వారిని అగస్త్యుడు సముద్రాన్ని అవపోసన పెట్టిన వాడు లలితా సహస్రనామం విన్నాడంటే ఎన్ని నిగూఢమైన రహస్యాలు లలితా సహస్రనామంలో ఉన్నాయి. వాతాపి ఎల్వలుడనేవాడు రాక్షసులుగా మారి, వాతాపి అనేవాడు ఒక మేకగా మారితే, ఆ వెంట వచ్చిన వాడు వడ్డి పట్టిస్తే ఆహార రూపంలో లోపలికి పంపించిన తరువాత వాతాపి బయటకు రాని యువతల వాడు పిలవగానే పొట్ట చీల్చుకుని బయటికి వచ్చిన వాడి శరీరాన్ని తినడమే పనిగా పెట్టుకున్న వాతాపి ఎల్వలుడనేటువంటి ఇద్దరు మహానుభావుల యొక్క వాడి పీచబడించడానికి తానుగా బయలుదేరి వాతాపిని జీర్ణం చేసుకుని ఇక్కడ రాక్షస సంహారం చేసిన మహానుభావుడు అగస్త్యుల వాడు ఎంత గొప్పవాడు. ఇంకా లక్ష్మణుడంతటి వాడికి రామచంద్రమూర్తుల వారు, లక్ష్మణుల వారు రామాయణం అలా వెళుతుంటే సోర్పడక ముక్కు చెవులు కోయగలిగిన కత్తినిచ్చిన వాడు అగస్త్యుల వారి రామాయణం. అంటే ఇంతటి మహానుభావుడు రాముడంతటి మహానుభావుడు రామరావణ సంగ్రామంలో బాణాలన్నీ నిష్ప్రయోజనంగా మారినప్పుడు, నీరసంతో కోలబడిపోయినప్పుడు మంత్రాన్ని ఉపదేశించే గురువుగా తాను బయలుదేరి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి రాముడి యొక్క నీరసాన్ని దూరం చేసి శక్తిగా ఆదిత్య హృదయాన్ని ప్రవేశపెట్టి రావణాసురుడంతటి వాడి ఒక బాణంతో కోలవేయగలిగిన శక్తిని ఉపాసన చేయించిన అగస్త్యుల వారు ఎంత గొప్పవారు. అటువంటి అగస్త్యుల వారు విన్నారండి లలితా సహస్రనామాన్ని. అంటే లలితా సహస్రనామం ఎంత రహస్యం, అగస్త్యుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అటువంటి మహానుభావుడు శ్రద్ధతో విన్నాడండి లలితా సహస్రనామం మనకు అవసరమా లేదా. చెప్పిన వారు తక్కువారా? హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం. ఎక్కువగా స్వామి హయగ్రీవుడంటే గుర్రము తల కలిగిన వాడు. జ్ఞానాన్ని ఎంత వేగంగా ఉపాసన చేయాలంటే హార్స్ పవర్ తో కొలుస్తారండి. హెచ్పి హార్స్ పవర్, ఎక్కడైనా ఒక యంత్రం అంటే హెచ్పి ఎంత అండి అని అడుగుతారండి. మీ మోటార్ ఎంత హెచ్పి అండి అని అడుగుతారు. హార్స్ పవర్ శక్తి అండి. అలాగే ఇక్కడ హయగ్రీవుడు అశ్వముఖం కలిగిన వాడు ఆయన. అశ్వముఖం అంటే అర్థమేమిటి? నువ్వు జ్ఞానాన్ని కూడా గుర్రంలాగా సంపాదించవు. ఆయన గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అలా దాన్ని నువ్వు సంపాదించు. అశ్వహృదయం అక్షహృదయం రెండున్నాయండి విద్యల్లో. అశ్వహృదయం బాగా తెలిసిన వాడు నరచక్రవర్తి, అక్షహృదయం బాగా తెలిసిన వాడు ఋతుపర్ణుడు నలవయంతుల కథల్లో. అశ్వహృదయం అంటే గుర్రాల కాని వేగాన్ని బట్టి ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, ఏమయ్యా 100 పోతున్నావు 120 పోతుంది, హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బోటులు కనబడుతూ ఉంటాయి 100 నుంచితే ఎర్రబోటు పడుతుంది అక్కడ, ఆయన స్పీడ్ తగ్గించాలి తగ్గించాలని మనకు హెచ్చరిక చేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ బోటు మీద. అది మనకు చూస్తే గానీ మన మనకు తెలియదు, కాలు ఎంత నొక్కి పట్టినా 120 మీద పోతున్నా కానీ 60 మీదే ఉన్నట్టు ఉంటుంది కొందరికి. ఆ పవర్ గుర్తు చేస్తుంటుంది ఆ బోటు. అలాగే ఇక్కడ కూడా ఆ కాలి గుర్రముల యొక్క కాలి యొక్క వేగాన్ని బట్టి దూరం చెప్తానండి మహానుభావుడు నరచక్రవర్తి. ఋతుపన్నుల వారి పైపంచ జారిపోతుంది. ఆయన అంటాడు, ఏమయ్యా నా పైపంచ జారిపోయింది, 12 మైళ్ళు దాటి వచ్చాం మహానుభావ అన్నాడండి. ఈ మాట మాట్లాడే లోపల 12 మైళ్ళు వచ్చేసింది రథం. అంత గొప్పవాడు ఎవరు నడిపిన నలుడు కూర్చున్నటువంటి ఋతుపన్నుడు అద్దరిపోయాడు. ఇంత వేగంగా అశ్వాన్ని లెక్కగట్టి చెప్పగలిగిన వాడు అంటే వీడెవడో మహానుభావుడు, నేను అశ్వహృదయం దగ్గర నేర్చుకుంటాను, నా అక్షహృదయం నేర్చుకో అని ఇద్దరు పరస్పరం విద్యను ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. రథం మళ్ళీ తిరిగి దమయంతి నగరానికి చేరేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు విద్యను మార్చుకున్నారు నేర్చుకున్నారండి. అంటే విద్య నేర్చుకోవడం ఎంత స్పీడ్గా ఉండాలి, రేపు అనే దానికి రూపు లేదండి ఈ విద్యలో. మిగతా నేర్చుకుంటే నష్టపోతాం, ఇక్కడ నేర్చుకోకపోతే నష్టపోతాం. అందుకని ఇక్కడ నేర్చుకుని తీరాలి. అందుకని హయగ్రీవుడు ఉపదేశం చేసిన వాడెవరు? హయగ్రీవుడు, హయము అంటే గుర్రం, గుర్రముఖం కలిగిన వాడు. అంటే అర్థమేమిటి? ఇంత వేగంగా నువ్వు విద్యను ఉపాసన చెయ్యాలి, వేగంగా పెడుతున్న విద్యను ఉపాసన చేయగలిగిన వాడు అగస్త్యుడు. ఏమిటా రహస్యం? సముద్రాన్ని ఉపాసన పట్టొచ్చేమో గాని హయగ్రీవ ముఖస్థ జ్ఞానాన్ని పట్టుకోవాలంటే కష్టం. ఈ కష్టాన్ని కూడా ఛేదించగలిగిన వాడు అగస్త్యుడు వారు. అప్పుడు అగస్త్యుడు వారికి అర్థమైంది, సముద్రమైన పుట్టుకలో దాగానే కానీ లలితా సహస్రనామం చాలా కష్టం. ఆయనకు అనిపించింది ఏమి చెప్తూ ఉంటే ఆయన విన్నాడంటే ఎంత గొప్పదండి లలితా సహస్రనామం. అంటే ఏం చెప్తోంది లలితా సహస్రనామం? సముద్రమైన ఉపాసన పట్టగలవేమో, రాముడికైనా ఉపదేశం చేయగలవేమో, కానీ అమ్మతా రహస్యం ఉంచుతాడా? దానికి చక్కగా బోధిస్తాడు. అలాగే సృష్టికర్త సందేహాన్ని తీర్చడానికి విష్ణుమూర్తి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకు సమాధానం చెప్పాడు. ఆయన వినించి శ్రద్ధగా వినవయ్యా, నా మనస్సులో ఉన్నది నీకు చెప్తాను. నువ్వు నేను శివుడు, సృష్టికి స్థితికి లయానికి కారణమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తోంది ఆది పరాశక్తి. తాను కదలక ఇన్నింటినీ కదిలించేదేదై ఉన్నదో, లోపలుండేటువంటి ఆ చైతన్యం ఒక్కటి లేకపోతే చెయ్యి కదలగలుగుతుందా, వేలు కదలగలుగుతుందా? శవానికి వేళ్ళుంటాయి, మనకి వేళ్ళుంటాయి. ఏమండి, నాన్న అంటే పలికింది దేహమా, దేహం లోపల ఉన్నవాడా? నాన్న అంటే చూచింది దేహమా, దేహం లోపల ఉన్న శక్తే? నువ్వు రారా అనగానే నీ వెనక రెండు కాళ్లతో నడిచింది దేహమా, దేహం లోపల ఉన్న శక్తే? ఓసారి విచారణ చేస్తే ఈ దేహం అనేటువంటిది కాదు. ఎందుకంటే అమ్మ చెప్తుంటారు కదా, ఈ దేహంలో నుంచి ఒక చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇక్కడే ఉంటుంది, అనంతంలో కలిసిపోతుంది. కుండలో ఉన్న నీరు, నీటిలో ఉన్న నీరు వేరు కాదు. కానీ చెరువులో ఉన్న నీరును వేరు చేసేదేమిటి? కుండలో ఉండేటువంటి నీరు ఆవరణ అనేటువంటిది ఒకటి ఉన్నది కుండకి. కుండ నిండా నీళ్లు తెమ్మని పంపించారు. ఇప్పుడు వీడు కుండని బాగా నీళ్ళలో ముంచాడు చెరువులో. ఇప్పుడు చెరువులో ఉన్న నీరు వేరును, కుండలో ఉన్న నీరు వేరుగా ఉందా? లేదు. కానీ కుండలో నీరు వేరుగా కనబడుతున్న కారణం ఏమిటంటే ఆవరణ. ఆ కుండ చుట్టూ ఒక ఆవరణ ఉంది. ఈ ఆవరణ అనేటువంటి కుండ భాగంలో చెరువులో ఉన్న నీరుని ఈ నీరుని వేరు చేస్తుంది. ఎప్పుడైతే ఆవరణ తొలగిందో అప్పుడేమైపోయింది, అప్పుడు అక్కడ రెండు లేవు. ఆవరణ ఉన్నంత వరకు ఎలా ఉంది? కుండలో నీరు వేరుగా, చెరువులో నీరు వేరుగా ఉంది. ఆవరణ తొలగగానే ఇక్కడ రెండు నీరులు లేవు, కుండలో నీరు లేదు, చెరువులో నీరు, రెండు ఏకమైపోయాయి. అలాగే ఆవరణ వలననే వేరనుకుంటున్నాడు ఈ జీవుడు. దేహము జీవభావన ఇదే ఆవరణ. ఈ ఆవరణ తొలగిందనుకోండి, ఆవరణ తొలగితే అచ్యుత దర్శనం. నేను చెప్పారుగా, మలినం తొలగితేనే మాధవ దర్శనం. పైన మాలిన్యం ఇదే తజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. పైన చాలా గొప్పది, నువ్వు అంగీకరించినా ఉన్నది, అంగీకరించకపోయినా ఉన్నది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ, నువ్వు అంగీకరించు అంగీకరించకపో ఉన్నది అది. పోని నేనెందుకు గుర్తించలేకపోతున్నానని దానికి కింద సమాధానం చెప్పారు. యజేత జ్ఞాన నిర్మాల్యం ఇది మనం పూర్తిగా అండర్లైన్ చేసుకోవాలి. యజేత జ్ఞాన నిర్మాల్యం, మరి అంతటా ఉన్న శివుడిని నేనెందుకు చూడలేకపోతున్నాను? ఏమండి, మార్కండేయుడికి లింగం కాదండి, ఉన్నది పరమేశ్వరుడే. ఆ స్థితిలో మార్కండేయుడు ఉన్నాడు. కానీ మనం ఏం చూస్తున్నాం? శివలింగాన్ని వేరుగా, మార్కండేయుడిని వేరుగా చూస్తున్నాం. కానీ ఆయన ఏం చేశాడు? దాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం అంటే అర్థమేమిటి? ఎడతెగనటువంటి బంధం. మీరు మార్కండేయుడి చిత్రాన్ని చూస్తే కౌగులించుకొని ఉంటాడే, ఎంత అద్భుతం అండి. లోకంలో పుత్రుని కౌగులించుకునేవారు ఉంటారే, కానీ శివుణ్ణి కౌగులించుకునేవాడిది కదా నిజమైనటువంటి చిరంజీవి లక్షణం అంటే. ఈయన శివలింగాన్ని కౌగులించుకున్నాడండి. వెంటనే ఎవడొచ్చాడు? భాష వేయకుండా ఉంటాడా? ఆయన చూడి ఆయన చేశాడు. ఇప్పుడు అక్కడేమైంది? తను ఎవరిని కౌగులించుకున్నాడో ఆయన కూడా అయ్యిన బంధం ఏది తప్పలేదు. మరి బంధాన్ని విడిపించేవాడిని కౌగులించుకున్నాడు కనుక బంధనంలో నుంచి విడిపించిన శివుడికి తప్పలేదు. అప్పటిదాకా నిరాకారంగా ఉన్న స్వామి సాకార రూపంలో అనుపించి బంధనానికి కారణమైన యముణ్ణి అక్కడ భస్మం చేసేసాడు. మళ్ళీ కార్యం జరగాలి. తానే నియమించాడు, తానే సృష్టి స్థితి లయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. తన శాసనాన్ని తానే అతిక్రమించకూడదు గనక భక్త పరాధీనత హృదయం కలిగిన పరమేశ్వరుడు తన నియమాన్ని తానే ఉల్లంఘించాడు. అందుకే సర్వానుల్లంఘ్య శాసన అమ్మవారి నామాల్లో ఉంటుంది. ఆవిడ నియమం పెడుతుంది, కానీ తన భక్తుల ద్వారా ఎవరైనా వస్తే ఆ నియమాన్ని మించి తనకు పనిచేస్తుంది. శాసనము అంత కఠినము, కానీ ఆవిడ దాన్ని కూడా అతిక్రమించి భక్త రక్షణ చేస్తుంది గనక అంతటి భక్త పరతంత్ర హృదయురాలు ఇంకొకరు మనకి కనిపించరు. ఆవిడే నియమాన్ని పెడుతుంది, ఆవిడే ఉల్లంఘిస్తుంది. ఆ శాసనము అధికారము కలిగినది అమ్మ. కాబట్టి మనకి మహాత్ములు ఏం చెప్పారు? అటువంటి అమ్మని నేను ఉపాసిస్తున్నాను. ఇక్కడ విష్ణుమూర్తి చెప్పాడు, మనం సృష్టి బ్రహ్మ ద్వారా దొరుకుతుందని, స్థితి నా వలన కలుగుతుందని, నయము మహేశ్వరుడు వల్ల కలుగుతుందని అనుకుంటున్నాను. ఈ కలగడానికి కారణమైన శక్తిని ఎవరు ఊహించలేరు. బాబుజీ మహారాజు వారు చెప్పినట్టుగా ఇన్ని పరికరాల్లో ఇలా కనబడుతోంది కదా అని కరెంటుని మనమే ముట్టుకుంటే తర్వాత చెప్పడానికి నువ్వు ఉండవు. అది ప్రకాశమా, చల్లదనమా, వేడే, ఇన్ని ఇస్తుంది. ఇన్ని ఇచ్చేది ఒకటే శక్తి. కానీ ఆ శక్తి ఏమిటో తెలుసుకుందామని నువ్వు నీలో ఉన్నది రాజస్వ శక్తి. కానీ కొంతమంది కొన్ని పనులు చేయకపోతే ఉండలేరే. బాగా లాలనతో ఉన్నామనుకోండి ముట్టికాయలు పడతాయి. మనకు చరిత్రలో చిన్న కథ ఉంటుంది. ఓ సాధువు గారు ప్రచారానికి వెడుతూ వెడుతూ ఓ చోట ఓ పిల్లలు ఏం చేశారు, ఏదో పిల్లలు కూడా లేకపోతే ఏదో ఆట ఉంటుంది కదా బంతి ఆట, ఏదో ఆడుతూ ఉంటారు. ఆడుతున్న దానికి సమీపంలో తాచుకో ఉంటుంది అక్కడ, అది జనాన్ని భయపెడుతుంటుంది, కాటేస్తుంటుంది. వాళ్ళందరూ భయపడి ఆ ప్రదేశాల వైపుకు వెళ్ళరు. అప్పుడు సాధువు ఏం చేశారు, ఆ పాము ఉపదేశం చేశారు, నువ్వు ఎవరిని కూడా ఎవరి జోలి వెళ్ళకు, నువ్వు కాస్త శాంతం వహించు అని దానికి ఒక మంత్రం చెప్పారు. ఇక ఇదేం చేసింది, అలాగే శాంతంగా గురువు గారు చెప్పినట్టే ఉంటుంది. ఓ రోజున పిల్లాడు ఒక పత్తి ఆ పాము దగ్గరలో పడితే కాస్త ధైర్యం కలిగిన వాడు వెళ్ళి దాన్ని తీసుకోవడం మొదలెట్టాడు. ఇక అదేం చేయడం లేదు. ఇక ఎప్పుడైతే అది అలా చేయడం లేదో ఊళ్ళో వాళ్ళందరికీ అది అరుసైపోయి, దాన్ని తీసుకునేవాళ్ళు, తిప్పేవాళ్ళు, నేరకేసి కొట్టేవాళ్ళు, విసిరేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు ఆ పాము. ఈ లోపల గురువు గారు మళ్ళీ వచ్చేటప్పటికి పక్క చిక్కిపోయి కనిపించింది ఆ పాము. ఏమిటి లేకపోయావంటే, నీ మంత్రం యొక్క ప్రభావం స్వామి, నువ్వు ఉపదేశం చేశావు, నేను పాటిస్తున్నాను, నా గతి ఇలా అయ్యింది. ఆయన అన్నారు, కాటేయొద్దన్నాను, బుస కొట్టమన్నాను, కానీ నేను కాటేయొద్దన్నాను కానీ బుస కొట్టద్దని చెప్పలేదే. బుస ఉండాలి, భయపెట్టాలి, కానీ భయం నీవు కాకూడదు. భయం ఉండాలి కానీ దాన్ని పొందకూడదు. కోపం తెచ్చుకోవాలి కానీ కోపాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. అలాగే ఒక రహస్యం బోధిస్తాడు అక్కడ. అలాగే నీలో ఉండేది రాజస్వ శక్తి, అది లేకపోతే నువ్వు పనిచేయలేవు. ఎవరికి కర్మలు విధించాలి అంటే ఎవరికి ఏ కర్మ అవసరమో దాని ప్రకారం ఆయన రాస్తూ ఉంటాడు బ్రహ్మగారు. ఆయనకేం స్వార్థం ఉండదండి, వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలనే ఉండదు. కానీ ఆయన రాశారంటే జరిగి తీరుతుంది. నారదుల వారు ఓ రోజున వెడుతూ వెడుతూ శ్మశాన వైపుగా వెడుతున్నారట. ఓ పుణ్యమేది ఉన్నదట, దీనికి బ్రహ్మలోక ప్రాప్తి అని రాశారట బ్రహ్మగారు. మా నాన్నగారికి నాలుగు తలంతో బుర్ర పాడైపోయింది, ఇన్ని లోకాల వాళ్ళకు వ్రాత వ్రాసి వ్రాసి ఏ వ్రాత వ్రాయాలో తెలియలేదు, ఈ కపాలం మీద బ్రహ్మలోక ప్రాప్తం రాశాడు, చచ్చిపోయి ఇక్కడ ఈ శ్మశానంలో పడిన కపాలం బ్రహ్మలోకానికి ఎలా పెడుతుంది, అసలు ఏమిటో మా నాన్నగారిని అడగాలని ఇది పట్టుకు బ్రహ్మలోకం పోయాడు. నారదు అడుగుదాం కదా అని బ్రహ్మలోకానికి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే ఆయన అనుకున్నాడు, వీడికేం పోయే కాలం, నారాయణ నమస్కరణ చేసి కపాలాలు పట్టుకు తిరుగుతున్నాడు, మా వాడికి ఏదో అయింది అనుకున్నాడు బ్రహ్మగారు. వచ్చినటువంటి వాడు, నాన్నానికి బుద్ధి ఉన్నా, నీకెంత అక్కడ ఉన్నా, నాకు తలలు ఉండగానే సరే, ఏం రాతం రాస్తున్నావు, ఏది రాస్తున్నావు, ఏది వ్రాయకూడదు నీకు అర్థం కావడం లేదా, దీనికి బ్రహ్మలోక ప్రాప్తం చేశావు అంటే నిజమే, బ్రహ్మలోక ప్రాప్తి లేకపోతే నువ్వు ఎందుకు పట్టుకొస్తావు ఇక్కడ దాకాను, అది ఎక్కడో శ్మశానంలో ఉండాల్సింది, దాన్ని పట్టుకురావాల్సిన కర్మ నీకేం వచ్చే, నారాయణ స్మరణ వదిలేశావు, నారాయణ అంతం మర్చిపోయావు, ఈ ధనం మర్చిపోయావు, ఇప్పుడు ఈ పుర్రె ఎందుకు వచ్చింది, పుర్రె ఎందుకు వచ్చింది, పుర్రె ఆలోచన నీకెందుకు కలిగింది. కాబట్టి ఆలోచన కలిగిందంటే నేను వ్రాసిన వ్రాతం ఒమ్ము కాదు సుమా, నువ్వే పట్టుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టావు, చూసావా దీనికి ఎంత యోగ్యత ఉందో అని చెప్పాడట. అంటే ఆయన శాసనము ఉల్లంఘనీయం కాదు, జరిగి తీరుతుంది. అలాంటి బ్రహ్మగా నువ్వు కార్యం చేస్తున్నావంటే నీలో ఉన్నది రాజస్వ శక్తి, అది జగత్ సృష్టి చేయిస్తోంది. ఇక నాలో ఉండేది సాత్విక శక్తి, ఇది పెట్టాలండి, ఇది అన్నం పెట్టేటువంటి గుణం. సాత్వికం అంటే ఇప్పుడు జైల్లో ఒక ఖైదీ ఉంటాడండి, వాడు శిక్షణ అనుభవిస్తూ ఉంటాడు, శిక్షణ అనుభవిస్తున్న వాడికి అన్నం పెట్టకూడదని చెప్పారా, అన్నం పెట్టి తీరాలి. కారణం ఏమిటి, అది వాడి నియమం. ఎందుకంటే సర్వప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు గనక ఓ ప్రాణి బాధపడితే ఆ బాధ ఎదుటివాడికి కూడా చెందుతుంది. నచికేతుడు కఠోపనిషత్తులో నచికేతుడు 3 రోజుల పాటు యమధర్మరాజుగా అక్కడ ఉండిపోతాడు. ఆయన 3 రోజులు యమునివారు వేరే పని మీద పెడతాడు. ఆయన 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నా కోసం ఎవరైనా వచ్చారా అంటే నచికేతుడు అనే పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని తీసుకున్నాడా తిన్నాడా అని అడిగితే వాడు ఏం తీసుకోలేదండి అంటాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి అడుగుతాడు, ఏమయ్యా ఎక్కడైతే యజమాని ఇంట్లో లేకుండా ఓ అతిథిగా వచ్చిన వారి మర్యాదలు పట్టించుకోకుండా గనక పరివారం ఉన్నట్లయితే యజమాని పుణ్యమంతా అతిథి పట్టుకెడతాడట, అటువంటి అతిథిగా వచ్చిన నిన్ను 3 రోజుల పాటు మా వాడు పసు పెట్టాడు. కాదు కాదు, మీరేం స్వీకరించలేదు, నీరు కానీ అన్నం కానీ ఏమీ స్వీకరించలేదు, ఈ పాపం యజమానికి చెందుతుంది గనక నా పుణ్యం పోకుండా ఉండాలంటే మీరు ఏదైనా వరం కోరుకోండి, 3 వరాలు మీకు ఇస్తున్నాను అని యముడు చెప్తాడు కఠోపనిషత్తులో. అలాగే ఇక్కడ కూడా ఎక్కడైనా పుణ్యం అనేటువంటిది పోతూ ఉంటుంది ఆ యజమాని గనక క్రియ చెయ్యకపోతే. అలాగే పరమాత్మ నారాయణమూర్తికి పెట్టడం, వాడు మంచివాడా చెడ్డవాడా కాదండి, ఏది ఇవ్వాలో అది సమయానికి ఇస్తూ ఉంటాడు, ఆయన డ్యూటీ అది. బ్యాంకు ఖాతాలో డబ్బుంటే విత్డ్రా ఫారం మీద వ్రాస్తే అది ఎంత వ్రాసినా ఖాతాలో ఉంటే ఇచ్చేయాలి క్యాషియర్ గారు, అంతేగాని మీరు తాగుడుకు వాడతాడు, పేదానికి వాడతాడు, నేను ఇవ్వను అనడానికి వీల్లేదు. నీ దానిలో డబ్బు ఉంటే నువ్వు ఇవ్వడమే నీ ధర్మం. తర్వాత వాడు వినియోగించుకునే దాన్ని బట్టి పాపపుణ్యాలు వాడి ఖాతాలో చేరతాయి. ఇవ్వకపోతే అది నీకు అధర్మం అవుతుంది. కాబట్టి ఇచ్చి తీరాలి. ప్రాణుల పుణ్యపాపాన్ని లెక్కగట్టి ఇవ్వడం అనేటువంటిది నా ధర్మం, సాత్విక శక్తి అని. అది ఆయన చెయ్యాలి, తప్పదు. కాబట్టి నాలో సాత్విక శక్తి, అలాగే రుద్రుడిలో ఉండేటువంటిది తామసిక శక్తి. ఆయనకు అక్కడ కఠినమైనటువంటి హృదయం కావాలి. చాలా మంది అంటారు, మీ ఏది మన తనికెళ్ళ భరణి గారు నాలోను శివుడు కలడు అని ఒక అద్భుతమైనటువంటి కీర్తనలు రాశాడు. అందుకని బొమ్మలన్నీ నీవు పగల కొట్టావా, లోకమంతా నిన్ను ఆడిపోసుకుంటుంది అని ఒక పదం వాడతాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అంటే, బొమ్మలన్నీ నీవు పగల కొట్టావా, ఏమయ్యా ఏమిటి పని చేస్తావు, నీకు ఏమి ఇంత ఆట, అన్ని అలా పగల కొట్టేస్తుంటే లోకమంతా నిన్ను ఆడిపోసుకుంటుందయ్యా. మా అబ్బాయిని తీసుకెళ్ళావా, మా ఆయన్ని తీసుకెళ్ళావా, మా అమ్మాయిని తీసుకెళ్ళావా, మా అల్లుడిని తీసుకెళ్ళావా, మా మనవడిని తీసుకెళ్ళావా, ఇలా లోకమంతా నిన్నాడిపోసుకుంటున్నాయా, ఎంత విచిత్రమయ్యా. కానీ ఆ బొమ్మ ఎవరి వల్ల ఒళ్ళో చేరింది, నీవు కదా కారణం. నీవు లేకపోతే బొమ్మ ఒళ్ళో చేరుతుందా? నీవు లేకపోతే బొమ్మ ఆటలాడుతుందా? మళ్ళీ తిరిగి స్వస్థానానికి చేర్చుకోవడం కదా విధి. కాబట్టి పిల్లాడు ప్రపంచంలోకి వస్తాడు, ఆటలాడుకుంటాడు, ఇంటికి రాకపోతే తల్లికి ఎంత బెంగ. అలాగే పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ లోకంలోకి వచ్చాం, మన ఆట మనం ఆడుతున్నాం, మళ్ళీ ఎక్కడికి చేరాలి? పరమేశ్వరుడు ఒడిగి చేరాలి. సమయానికి నీ పిల్లాడు నీ ఇంటికి రాకపోతే నీకు ఎంత వేదన ఉంటుందో, పరమేశ్వరుడి సన్నిధానం నుంచి వచ్చిన మనం కూడా మళ్ళీ ఆయన ఇంటికే చేరిపోవాలి కదా. కాబట్టి కానీ లోకమేముంటుందయ్యా, కారణం నీవై ఉండి ఇదిగో ఇంత చేస్తూ మళ్ళీ తిరిగి నీ సన్నిధానానికే చేరిన వారి గురించి నిన్ను అడిపోసుకోవడం లోకానికి సహజమైపోయిందయ్యా అంటే ఎంత భరిస్తున్నాడో చూడండి పరమేశ్వరుడు, పరమశివుడు, పరమాత్మ. కాబట్టి ఆ విషయం కూడా చెప్పాడు, నీలో ఉండే తామసిక శక్తి. ఒకవేళ నీవే లేకపోతే సృష్టి జరుగుతుందా? సృష్టి జరిగి ఊరుకుంటే వెళ్ళిపోతుందా? మరి ఎవరు స్థితిని కలిగింపజేస్తారు? పోని స్థితితో అలాగే ఉంటే అయిపోతుందా? లయము, లయం కూడా అవసరమేనండి. వృద్ధాప్యం వచ్చేసి మంచంలో ఉన్నవాడి దగ్గరికి వెళితే ఏం కావాలని అడిగితే మనకి అమ్మ వెళ్తూ ఉండేవారు, ధర్మాజీ కూడా మామగారు మొన్నటిదాకా ఉన్నారు. ఆ అమ్మగారు వెళ్ళగానే మాతాజీ గారు అడిగే మాట ఏంటంటే, అమ్మా నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు? ఇదే మాట ఆవిడ అక్కడ ఉండి ఆవిడ అడిగే మాట అదే. ఇక అమ్మ అంటారు, ఈ వస్త్రం అంటే బాబుజీకి చాలా ఇష్టంగా ఉంది, ఎన్నాడు వేసుకుంటాడో వేసుకొని, స్వామి ఎన్నాడు వేసుకుంటారో వేసుకొని, ఆయన కదా వేసుకునేది. ఆ చిరుగులు అక్కడ ఉండేటువంటి అవస్థ ఎవరికి సంబంధించింది? అది ఆయనది, ఆయన ఇష్టపడ్డాడు. కొంతమంది చూడండి, చిరుగులు తిరిగిన చీరవదలరు, ఒకరు పడ్డా పంచవదలరు, ఎందుకంటే దాంతో ఉండే అనుబంధం అలాంటిది. మరి ఎందుకయ్యా ఇదే కొడుతున్నావు అంటే దాంతో ఉండే ఆనందం కట్టుకున్నాడికి తెలుస్తుంది, చూసేవాడికి ఏం తెలుస్తుంది. అందువల్ల అది ఆయనకి చాలా ఇష్టమే అని చెప్పారు. మరి కాలం తీరిపోగానే స్వామిలో కలుపుకోకుండా ఉంటాడా? మనవాడైనప్పుడు పదార్థం ఎప్పుడు పెట్టారో తెలియదా? పిల్లాడికి ఎప్పుడు ఔషధం ఇవ్వాలో తండ్రికి తెలియదా? అలాగే ఇక్కడ కూడా సృష్టి స్థితి లయాలు మనము గురం కారణం, కానీ మనందరికీ అధినేత్రి ఒక ఆవిడ ఉందయ్యా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటయ్యా నీకు కూడా అధినేత్రి ఉందా? ఉందయ్యా, నువ్వు మర్చిపోయావు. మర్చిపోయావు కాబట్టి సత్యాన్ని గుర్తించలేదు. నేను మరిచిపోకముండేవాడిని కనుక జరిగిన విషయం గుర్తించి మనసులో పెట్టుకున్నాను, అదేంటో నీకు చెప్తానంటున్నాడు బ్రహ్మగారితో. ఆ విషయం మనం రేపటి రోజున మననం చేసుకుందాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై హింద్.